ಅದಿಗೋ ದಿವ್ಯ ಮಧುವನೌ ಅಲ್ಲದಿಗೋ ಇಲದೆಲಸಿನ ಜ್ಯೋತಿರ್ಬಿಂದು ರೂಪೌ ಅದಿಗೋ ಪರಮಶಿವನಕು ಆಧಾರ ರಥಮು ಬ್ರಹ್ಮಶರೀರಮು ಕಲ್ಪ ಕಲ್ಪಮುನಕು ಇದೇ ಉತ್ತಾರ ರಥಮು
ಜ್ಞಾನ ಪ್ರಬೋಧ ವೇಳ ಪರಮ ಪುರುಷನಿ ಪ್ರಬೋಧ ಲೀಲ ಆತ್ಮಜ್ಞಾನ ಪ್ರಬೋಧ ವೇಳ ಬ್ರಹ್ಮ ಭಾವ ಜೀವನ ಗಾದ ಸರ್ವಲೋಕ ಸಂಬೋಧಿತ ಗಾದ
ಓಂ ಶಾಂತಿ. ಇದು ఒక సాధారణమైన వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. జీవితాన్ని పరివర్తన చేసేటువంటిది ఇది. సుమారు 75 సంవత్సరాల క్రితం యొక్క మాట. అప్పుడు సింధులో హిందూ సమాజపు ధార్మిక దశ చాలా పాడైపోయి ఉన్నది. అనేక శతాబ్దాల నుండి ముస్లిమాన్లు, క్రైస్తవులు, ఇతర పాశ్చాత్య సభ్యతల ప్రభావం పడి ఉన్నది. హిందువుల ఆహార పానీయాలు తమో ప్రధానము లేక భ్రష్టమై ఉన్నాయి. సార మాంసాహారం తీసుకునుట సర్వసాధారణ పద్ధతిగా వాడుకగా తయారై ఉన్నది. భక్తి చేస్తూ ఉన్నారు, కానీ వారు ఎంత వేదశాస్త్రాలు పఠిస్తూ పూజలు చేస్తూ ఉన్నా అంత వారిలో ధనం కొరకు లోభము, వ్యాపారంలో మోసము, కపటము, వ్యవహారంలో క్రోధము, ఇంటిలో మోహము, మనసులో కామవాసనలు నిండి ఉన్నాయి. ఎంతో బాగా ఖర్చులతో కూడిన ఆచారాలు, సారం లేని పద్ధతులు సమాజాన్ని చెదపురుగువలే తినేస్తూ ఉన్నాయి. పూజారులు, పండితులు, ఉపదేశం ఇచ్చేవారు ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉన్నారే కానీ వారి యొక్క గృహస్థాన్ని పవిత్రంగా, సదాచారయుక్తంగా, శాంతి సంపన్నంగా చేయు వాస్తవిక జ్ఞానం ఇచ్చేవారు కాదు. ఎందుకంటే కేవలం వారు కర్మకాండలు చేయువారిగా, శాస్త్రాలను పఠించేవారిగా మాత్రమే తయారై ఉన్నారు. ధనం ఉన్నప్పటికీ గృహస్థ జీవితం మానసిక వికారాల వలన, అశాంతి వలన, సాత్వికత లోపించటం వలన నరకతుల్యంగా మారినది. ముఖ్యంగా స్త్రీల యొక్క స్థితి బాధాకరంగా ఉన్నది. వారి యొక్క స్థానం కేవలం ఇంటిని, పిల్లల్ని సంభాలించటం కోసం వారి జీవితం ఉన్నది. పతి తాగుబోతు అయినా, విషయవాసనలో మునిగి ఉన్న స్త్రీకి ఆ పురుషుడే పరమేశ్వరునిగా, గురువుగా అంగీకరిస్తూ ఉండేవారు. మాతలు పెద్ద పెద్ద ముసుగులతో ముఖాలు కప్పుకొని వివాహాది ఆచార సమయంలో సంఘటనలో కలిసేవారు. లేకుంటే వారి ఇంటి నాలుగోడల మధ్యనే విచిత్రమైన వేషభూషణలోనే ఉంటూ సహిస్తూ ఉండేవారు. స్త్రీలు పురుషుని ఎడమకాలిమిదుడిమిగా భావించేవారు. ధర్మం ప్రచారం చే అధికారం ఉండేది కాదు. సన్యాసుల వలె బ్రహ్మచర్య వ్రతపాలన చేయుటకు కూడా హక్కు కూడా లేదు. ఇటువంటి ఘోరమైన కలియుగ సమయంలో ఆత్మలంతా తమ వికారీ సంస్కారాలు, కర్మల సంఖ్యలలో బంధింపబడి ఉన్నారు. అందరూ అజ్ఞాన నిద్రలో మూర్ఛితులై ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక ప్రకాశ కిరణం కూడా కనిపించేది కాదు. అది బ్రహ్మ రాత్రి, అత్యంత ఘోరమైన అంధకార క్షణం. అలాంటి వాతావరణంలో సింధ్ హైదరాబాదులో ఒక సాటిలేని వ్యక్తి ఉండేవారు. అతని యొక్క పేరే దాదా లైక్రాస్.
నారాయణుడే రాధాలేఖరాధై
అతను ఒక సాధారణమైన కుటుంబంలో జన్మ తీసుకున్నప్పటికీ సర్వగుణశీలుడు. అతని యొక్క అసలైన నామము దాదా లేఖరాజ్. అందరూ కూడా ప్రేమతో దాదా అని పిలిచేటువంటి వారు. అతను ఒక సాధారణమైన పరివారంలో కృపలాని వల్లభాచారిని కుటుంబంలో 1876 జన్మ తీసుకున్నారు. అందరూ కూడా అతనిని ప్రేమతో దాదా అని పిలిచేవారు. అతను 100 వ్యక్తుల మధ్య ఉన్నా చాలా విశేషంగా కనిపించేవారు. అందరికీ అతడు అతీతంగా ప్రియంగా అనిపించేవారు. అతని యొక్క ఆకృతి మరియు వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండేది. అతని సంబంధంలో స్నేహము సహృదయం ఉండేది. అతను ఒక చిన్న గోధుమల వ్యాపారి నుండి తన యొక్క నిజాయితీ చమత్కార బుద్ధి ద్వారా అందరి మనసులలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన విశేషతతోనే ఒక సాధారణమైన ప్రధానోపాధ్యాయుని వద్ద జన్మ తీసుకున్న దాదా గొప్ప వజ్రాల వ్యాపారిగా మారారు. అతని వ్యాపారదార్థం ఉదయపూర్ రాజులతో నేపాల్ రాజుతో సంబంధం ఉండేది. రాజుల వద్ద అతనికి విశేషమైన స్థానం కూడా ఉన్నది. రాజమహల్లోకి ఎవరి అనుమతి లేకుండా ప్రవేశించే అధికారము ఉండేది. అతనికి ముందు సూచన ఇచ్చే అవసరం కూడా లేదు. రాజమాతలు రాజకుమారీలు అతనితో పితృభావం సోదరభావంతో ఉండేవారు. రాజమాతలు నిస్సంకోచంగా తమ కుమార్తెలకు కోడళ్లకు వజ్రాలు నగలు చూపించుటకు అనుమతినిచ్చేవారు. ఒకసారి ఉదయపూర్ రాజదర్బార్ ప్రారంభం కానున్నది. ఆ సమయంలో దాదా ఒంటరిగానే రావటం చూసి రాజు వెంటనే మంత్రిని పిలిపించి అతని పరివారానికి విశేషమైన నిమంత్రణ ఇచ్చి బాజా భజంత్రిలతో తిరిగి సభను ప్రారంభించారు. దీనిని బట్టి రాజుల వద్ద ఎంత విశేషమైన ఆదరణ ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఆయన అనన్యమైన భక్తి చేసేవారు. అతడు నారాయణ భక్తుడు. అతని నారాయణ యొక్క చిత్రం ఎటుచూచినా కనిపించాలనే జేబులో తిజోరీలో తల దిండి క్రింద పుస్తకాలలో పెట్టుకునేవారు. ప్రతిరోజు గీతా పఠనం చేసేవారు. చివరికి ప్రయాణంలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా భక్తి చేసేవారు, గీత పఠించేవారు. అతని భక్తి యొక్క చిహ్నాలు అతని కర్మలలో స్పష్టంగా కనిపించేవి. అతని కుమార్తె యొక్క వివాహం బోధరాజ్ అనే సాధారణమైన ఉపాధ్యాయునికి ఇచ్చి చేశారు. వివాహంలో 100,000 కట్న కానుకలతో పాటు వెండి మందిరంలో భగవద్గీత పెట్టి విశేషంగా బహుమతి రూపంలో ఇచ్చారు. దీని భావార్థం వధూవరుల జీవితంలో కూడా భక్తి భావన నెలకొని ఉండాలి అనేదే ఆయన ఆశ. వివాహ సమయంలో ధార్మికమైన వాతావరణం ఏర్పరిచి ఉంచేవారు. దాదా యొక్క కుమార్తె గుణవతి శీలవతి, సౌందర్యవతి, సుఖాలలో పాలింపబడిన ఆమె అయినను ఆయన ఈ కుమార్తెను బోధరాజుకి ఇచ్చి వివాహం చేయటంలో భావము ఇదే. ఎందుకంటే అతడు ధార్మిక ప్రియుడు. దాదాకు తీర్థయాత్రలు దర్శించటంలో కూడా విశిష్టమైన అభిరుచి ఉండేది. దాదా అమర్నాథ్, హరిద్వార్, ప్రయాగ, బృందావనం, కాశీ మొదలగు తీర్థయాత్రలు దర్శించారు. తీర్థయాత్రలలో విశేషంగా దాన ధర్మాలు చేసేవారు. ఆయన ఎలా దానం చేసేవారంటే ఒక చేతిలో చేసే దానం ఇంకొక చేతికి తెలియకుండా చేసేవారు. దాన పుణ్యాలు చేసే సమయంలో, సంధ్యావందనం చేయు సమయంలో ఆయన విశ్వాత్మలందరి పట్ల కళ్యాణ భావం ఉంచుకునేవారు. తను చేసే దాన ధర్మాల ప్రతిఫలం మొత్తం విశ్వాత్మలకి లభించాలి అని భగవంతుని ప్రార్థించేవారు. దాన ధర్మాలు చెయ్యటలో సాధు సన్యాసుల ఆదరణలో వేల రూపాయలు ఖర్చు చేసేవారు. ఆయనకు 12 మంది గురువులు కూడా ఉన్నారు. గురువుల పట్ల కూడా అత్యంత భక్తి శ్రద్ధలు ఉండేవి. గురువులు తమ ఇంటికి వచ్చినప్పుడు వారి స్వాగతానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టేవారు. వారు ఉండటానికి, నిద్రించటానికి ఎలాంటి ఆటంకం లేకుండా స్వయంగా చూసేవారు. నిద్రించే సమయంలో నిద్రాభంగం కలగకుండా ఉండటకు ఆయన స్వయంగా కాపలా కాసేవారు. ఆయనకు గురువుల పట్ల ఎంత భక్తి భావన ఉండేది అంటే, ఒకసారి దాదా యొక్క మనమడి నామకరణ మహోత్సవ సమయంలో దాదా యొక్క గురువు నుండి దాదాకు టెలిగ్రామ్ వస్తుంది, వెంటనే బయలుదేరి రమ్మని. గురువు ఆజ్ఞను మృత్యు యొక్క పిలుపుగా భావించి తక్షణమే వెళ్ళుటకు సిద్ధమయ్యారు. దాదా అక్కడికి వెళ్ళారు. గురువు పిలుచుటకు కారణం అతని శిష్యులు 10,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. ఆ ధనాన్ని దాదాను అడుగుటకు పిలిచారు. అతని యొక్క భార్య కోడలకి కూడా అత్యంత భక్తి భావన ఉండేది.
భక్త బృందమున పరవ చింతుతు దాన కర్ణుడై దానములొసగే
కలకత్తాలో అతనికి వజ్రాల వ్యాపారం ఉండేది. బొంబాయిలో కూడా వ్యాపారార్థం వస్తూ వెళ్తూ ఉండేవారు. సింధ్, హైదరాబాదులో ఆయన యొక్క నివాస స్థలంలో ఈ 3 స్థానాలలో జీవితం సుఖమయంగా ఉండేటువంటిది. వ్యాపారార్థం ఆయనకు రాజులతో అవినావభావ సంబంధం కూడా ఉండేది. అందువలన రాజులు దాదాకు చాలా సన్నిహిత సంబంధంలో ఉండేవారు. ఎప్పుడైనా రాజులు దాదా ఇంటికి విందుకు వచ్చినప్పుడు పార్టీలో సిగరెట్టు, మద్యపానం, తామసిక పదార్థాలు లేకుండా చూసి రాజులు అనేవారు, దాదా పార్టీ చప్పగా ఉన్నది అని. ఎందుకంటే దాదా ఆహార నియమాలు చాలా సాత్వికంగా ఉండేవి. అందుకే దాదా నవ్వుతూ అనేవారు, మీరైతే మాకు కాగితపు నోట్లు ఇస్తారు, మేము మీకు వజ్రాలు ఇస్తాను అని. మీకోసం మా ధర్మాన్ని ఎందుకు భ్రష్టం చేసుకోవాలి అని అనేవారు. ఇది విని అందరూ నవ్వేవారు. ఇది కుశలపూర్వకమైన దాదా యొక్క వ్యవహారం చూసి రాజులు అనేవారు, భగవంతుడి పొరపాటున మిమ్మల్ని రాజుగా చేసే బదులు మమ్మల్ని రాజుగా చేశారు, కానీ భగవంతుడు పొరపాటు చెయ్యలేదు. దాదాను ద్వికిరీటధారి దైవీ రాజుగా అయ్యే పురుషార్థం చేయించారు. ఈ విధంగా దాదాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన పత్ని యశోద దాదాతో అన్నది, ఇప్పుడు మనం వానప్రస్థిగా అయ్యి ఏకాంత స్థానంలో ఉండే సమయం ఇది అని. కాని దాదా అన్నారు, నేను ఇప్పటివరకు ఎంత సంపాదించానో మరలా అంత సంపాదించిన తర్వాత వానప్రస్థీగయ్యి దాన ధర్మాలు చేస్తూ భక్తిలో జీవితాన్ని గడుపుదామని. కాని అంటారు కదా, నరుని మనసులో ఒకటి ఉంటే నారాయణి మనసులో ఇంకొకటి ఉంటుందని. కానీ అకస్మాత్తుగా దాదా యొక్క మనోవృత్తి ఈ ప్రపంచానికి అతీతంగా కావటం ప్రారంభించింది. అంతర్ముఖత యొక్క అనుభవం కలగటం ప్రారంభించింది. మనన చింతనలోనే ఉండేవారు. ఒకరోజు దాదా వారణాసిలో తన మిత్రునింట్లో కూర్చొని మనన చింతన చేస్తూ ప్రభు చింతనలో ఉండగా ఆయనకు అనేక రకాల దివ్యమైన అనుభవాలు జరిగాయి. అప్పుడు ఆయన ఇంటికి లెటర్ రాశారు. ఖజానా చాలా ఉన్నది, తాళం చెవి లభించింది, పొందవలసింది ఏదో పొందాను, ఇంకా పొందవలసింది ఏమున్నది అని ఇలా 5 లెటర్లు రాశారు. ఒకరోజు దాదాకు నిరాకార జ్యోతిర్లింగ శివ పరమాత్మని సాక్షాత్కారము, కలియుగ సృష్టి యొక్క వినాశన సాక్షాత్కారము జరిగాయి. ఆ సాక్షాత్కారంలో దాదా చూశారు భయంకర బాంబులు అగ్నిలో కలియుగ సృష్టి వినాశనం అవుతున్నట్లు. దాదా సాక్షాత్కారం చూశారు. అది చూసి దాదా కంటిలో నీళ్లు వచ్చాయి. అప్పుడు దాదా అన్నారు, బస్ కరో ప్రభు, నాకు నీ మోహిని రూపం చూపించండి అని అడిగారు. ఆ సాక్షాత్కారంతో దాదా మనసు వ్యాపార వ్యవహారంతో దూరమవుతూ వచ్చింది. అప్పుడు ఆయనకు వజ్రాలు రాళ్ళలాగా కనిపించటం ప్రారంభమయ్యాయి. తన భాగ్యస్వామితో తనకు వ్యాపారం నుండి సెలవు ఇవ్వమని అడిగారు. నేను ఈ ధనాన్ని ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలి, కనుక నీ ఇష్టపూర్వకంగా రాసి ఇవ్వమని అడిగారు. తర్వాత ఒకసారి దాదాకు విష్ణు చతుర్భుజం యొక్క సాక్షాత్కారము అయింది. అందులో ఆయనకు అహం చతుర్భుజం తతత్వం తతత్వం అనే మాటలు వినిపించాయి. అంటే నీవే నా రూపం, నేనే నీ అసలు స్వరూపమని. దాదా చిన్నాన కాకా మూల్చంద్ ఒక ప్రసిద్ధమైన దాని. దాన ధర్మాలు చేయుటలో దాదా ఆయనకు సహాయం చేసేవారు. ఒకసారి కాకా మూల్చంద్ అనారోగ్యంగా ఉన్నారని దాదాకు సమాచారం వచ్చింది. దాదా వెళ్ళేసరికి కాకా మూల్చంద్ చనిపోయారు. అప్పుడు దాదా అక్కడ ఏకాంతంలో కూర్చొనుండగా మూల్చంద్ యొక్క మృత దశ సాక్షాత్కారం జరిగింది. అంటే మృత్యు యొక్క దశ సాక్షాత్కారం అయినది. ఆ రోజులలో దాదా గురువుగారు ఒకసారి వచ్చారు. దాని సందర్భంగా 25,000 రూపాయలు ఖర్చు చేసి ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో చాలామంది వచ్చి కూర్చున్నారు. గురువు యొక్క ఉపన్యాసాలు జరుగుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా దాదా ఉన్నట్టుండి ఆ సభ మధ్య నుండి లేచి వెళ్ళిపోయారు. 3 శబ్దాల ఉచ్చారణతో పరమాత్మ ప్రవేశత దాదాలో జరిగినది.
శివాహం 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 శివాహం.
దృశ్యాన్ని ఆయన కోడలైనటువంటి రాధికా గారు చూశారు. ఆమె ఆ మూడు శబ్దాలు నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం, అనగా నేను జ్ఞానానికి ప్రకాశానికి ఆనందానికి నిలయము అని. ఆ అద్భుత దృశ్యం గురించి కోడలు రాధికా గారు తన అనుభవం కూడా చెప్పారు. ఆ రోజు నుండి దాదాలో విశేషమైన పరివర్తన రావటం ప్రారంభమైంది. ఈ సంఘటన 1937 జరిగినది. పరమాత్ముడు దాదాలో ప్రవేశించి ఆయనకు ప్రజాపిత బ్రహ్మ అనే నామకరణం చేశారు. ఆ రోజు నుండి ఆయన ముఖరావిందం ద్వారా పరమాత్ముని మహావాక్యాలు ఉచ్చారణ ప్రారంభమైనాయి. దాదా యొక్క ఇంటి చుట్టుపక్కల వాళ్ళు బంధుమిత్రులు అందరూ వచ్చేవారు. అది ఒక సత్సంగంగా మారింది. అక్కడ ఓం ధ్వని చేయించబడినది. దాని అందరూ ఓం మండలి అని అనేవారు. ఆ సత్సంగంలో పవిత్రతా విషయాలు వినిపించినప్పుడు అనేక మందితో ఆనందంగా ఉండేవారు. పవిత్రత గురించి అనేక హంగామాలు ప్రారంభమైనాయి. అయినా ఇది భగవంతుని యొక్క సత్సంగం, సర్వశక్తివంతుడు నడిపించేటువంటిది. జ్ఞాననిష్ట గల దాదా వీటన్నిటినీ అతి సహజంగా ఎదుర్కొంటూ ముందుకు రాసాగారు. తర్వాత ఈ సత్సంగం కరాచీకి మారింది. అక్కడ 300 మాతలు కన్యలు వచ్చేవారు. వారందరికీ 14 అఖండ యోగ బట్టి జరిగినది. 1947 పాకిస్తాన్ భారతదేశ విభజన అనంతరం దీనిని భారతదేశంలో రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలపైకి మార్చారు. అప్పుడు దీని పేరు ప్రజాపిత బ్రహ్మా కుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం అని మార్చటం జరిగినది. అప్పుడు పరమాత్మని ఆదేశం అనుసారంగా వారందరూ జ్ఞాన గంగలుగా మారి దేశ విదేశాలలో విస్తరించారు.
ప్రబోధమాయను
రాజయోగమును దివ్య బుద్ధిని ప్రసాదించి శివుడు
సాకారంగా బాబా ఎలాంటి పరిస్థితిలోనైనా ఏక్ బల్ ఏక్ భరోసా, ఒకే బలం ఒకే నమ్మకం అనే సూత్రాన్ని అవలంబించేవారు. పూర్తి సమర్పణ చేశారు. సమర్పణ చేసిన తర్వాత సంకల్పంలో కూడా బాబాకు గుర్తుకు రాలేదు. పిల్లల్ని రాజకుమారి కుమారులుగా చూసేవారు. బాబా అనేవారు, మీరే నా చైతన్య ఠాకూర్లని, అందుకని ఏదైనా ముందు పిల్లలకే తినిపించేవారు. యజ్ఞంలో ఎన్ని పరీక్షలు వచ్చినా బెగ్గరీపాటు వచ్చినా అతి సులభాతి సులభముగా ముందుకు వెళ్లారు. బాబా శివబాబాయికి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేవారు. బాబా సంకల్ప సహితంగా శివబాబా పైన బలిహారమయ్యారు. ఎప్పుడు బాబా అనుకునేవారు, నేను ఈ సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని అని. బాబా ఒక శివబాబాకు సత్యమైన ప్రియురాలుగా ఉండేవారు. స్వపరివర్తనలో ముందు నేను అని, సేవలో పిల్లల ముందు అని అనేవారు. బాబాలో విశేషంగా నేర్చుకునే కళ ఉండేది. బాబా తన జీవితాన్ని పూర్తిగా పిల్లల కోసమే అనుకునేవారు.
పరవాణికి బద్ధుడై బ్రహ్మా తనువు మనసు ధనముల నర్తిల్చే అనుపమ సేవల కృచ్చుడాయను
అనుపమ సేవల కృచ్చుడాయను బ్రహ్మ
బాబాకు 60 సంవత్సరాలు దాటినా పూర్తిగా అలర్ట్గా, యాక్యురేట్గా, యాక్టివ్గా ఉండేవారు. బాబా ఎప్పుడు అనేవారు, ఈ రథంలో 2 ఇంజన్లు ఉన్నాయి అని. బాబా ఆటలలో, కర్మలలో ఎప్పుడు నేను రాబోయే కృష్ణుణ్ణి అనే స్మృతిలోనే ఉండేవారు. ఆ స్థితి ప్రభావంగానే ఎవరు బాబా ముందుకు వచ్చినా బాబా కనిపించకపోయేవారు, కృష్ణుడే కనిపించేవారు. బాబా ముందు పిల్లలు ఏది వినిపించాలని వచ్చినా మరచి అనంతమైన ఆనందమేక అనుభవం చేసేవారు. బాబా పురుషార్థంలో ఎంత తీక్షణత ఉండేది అంటే అన్నీ వింటూ కూడా విననట్లు ఉండేవారు. పిల్లలకు ఆజ్ఞ ఇచ్చేది ఉంటే ఇచ్చేవారు. ఆ తర్వాత సూక్ష్మవతన వాసీగా అయ్యేవారు. బాబా అంతిమ సమయం వరకు పూర్తిగా సేవాదారిగానే ఉన్నారు. బాబాకు మురళీ పట్ల విశేషమైన అభిరుచి కూడా ఉండేది. అందువలనే భవిష్యత్తులో మురళీధరులుగా అయ్యారు. చివరి రోజు కూడా బాబా మురళీ వినిపించారు. పిల్లలందరికీ లెటర్స్ రిప్లై ఇస్తూనే ఉండేవారు. 3 శబ్దాలు చివరి రోజున బాబా అన్నారు. నిరాకారి, నిర్వీకారి, నిరహంకారి భవ అని చెప్తూ పిల్లలకు బాబా సెలవు తీసుకున్నారు.
ప్రేమకు పాత్రుడాయను
జాగత పరకుల పరమాధమును బోధించి
బాబా తమ ప్రియ సంతానమునకు సందేశమిచ్చే మీరు నిరాకార నిర్వికార నిరహంకారులై జీవితమును సాగించుచు శాంతి స్థాపన చేయండి.
బాబా అవ్యక్తమైనటువంటి రోజు గురించి ప్రకాశ్మణ్ గాంధీ గారు తన యొక్క అనుభవాన్ని ఇలా వినిపించేవారు. దాదా తన చేతిలో చెయ్యి వేసి తన యొక్క శక్తినంతా కూడా దాదీకి సమర్పించినట్లుగా, దాదీ శరీరం అంతా కూడా చాలా శక్తిశాలిగా అయినట్లుగా అనుభూతి కలిగేది. ఈ విధంగా బాబా తన యొక్క చివరి సమయంలో కూడా సేవ చేస్తూనే అందరినీ ముందుంచుతూ చివరికి 18 జనవరి 1969 ఈ పార్థిక శరీరాన్ని వదిలారు. అందుకనే ఈ రోజు విశేషంగా స్మృతి దివస్గా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజుకి చాలా విశేషత ఉన్నది. ఎందుకంటే స్నేహిగా సమర్థ భవ, సదా ఉమ్మంగ ఉత్సాహంతో సమీప భవ, స్నేహమే అగ్ని ద్వారా బంధనముక్తులుగా స్వతంత్ర ఆత్మగా అయ్యే రోజు, సమానంగా తత్వం యొక్క వరదానం పొందిన రోజు. శక్తి సేనకు బాబా తన సర్వశక్తులను విల్ చేసి విల్ పవర్ ఇచ్చినటువంటి రోజు ఈరోజే. బాప్దాదా బ్యాక్ బోన్గా అయ్యి పిల్లలను విశ్వం యొక్క మైదానంలో ముందించిన రోజు ఈరోజే. బాబా గుప్తంగా అయ్యి ప్రత్యక్షమైన రోజు. బ్రహ్మ బాబా చివరిగా తీవ్ర గతితో విశ్వ కళ్యాణము కార్యము ఆరంభమైన రోజు కూడా ఈరోజే. విశ్వంలోని సర్వాత్మలకు జగత్పిత పరిచయం ఇచ్చే రోజు కూడా ఈరోజే. పిల్లలకు తన స్థితి ద్వారా జ్ఞాన స్తంభముగా, శక్తి స్తంభముగా అనగా అచంచలంగా అడోలుగా అయ్యే ప్రేరణ ఇచ్చే రోజు ఈరోజే. విశేషంగా బాబా రూమ్లో వెళ్తాము, అలాగే బాబా ప్రతి ఒక్కరి హృదయం అనే రూమ్లో హృదయం యొక్క విషయాలు మాట్లాడే రోజు కూడా ఇదే. స్మృతి రోజే కాదు, స్మృతితో సమర్థిగా సమానంగా అయిన రోజు. వియోగం వైరాగ్యం యొక్క రోజు కాదు, సేవా బాధ్యత విశ్వ కళ్యాణం యొక్క కిరీటం పట్టాభిషేకం చేసిన రోజు. పిల్లల ముందు బాబా వెనక ఈ సంకల్పం సాకారంగా చేసిన రోజు. విశేషంగా శబ్దానికి అతీతంగా స్నేహ సాగరం నిమిడిపోయిన రోజు. అవ్యక్త స్థితి అనుభవం చేసి అవ్యక్త స్థితిలో స్థితి అయ్యేటువంటి రోజు కూడా ఈరోజే. స్థితి మరి స్టేజ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న రోజు. స్నేహం ద్వారా శక్తి వరదానాన్ని పొందిన రోజు. విశేషంగా వరదాని రోజు. సర్వ బలహీనతలనే కలియుగ పర్వతాన్ని దృఢ సంకల్పం అనే వేలు ద్వారా సదాకాలం సమాప్తం చేసుకొని దృఢ సంకల్పం ప్రతిజ్ఞ చేసే రోజు ఈరోజే. బాబాకి ప్రియంగా అతీతంగా అయ్యే రిజల్ట్ చూపించిన రోజు. విశేషంగా స్థూల దేహంతో అతీతంగా పరిస్థా స్వరూప ధారణ చేసి సేవాగతిలో పరివర్తన తీసుకొచ్చిన రోజే ఈ 18 జనవరి 1969. ఇంకా బాబా యొక్క విశేషతలు చాలా ఉన్నాయి. ఆయన యొక్క శిక్షణలు అమోఘం. బాబా ఎల్లప్పుడూ నిశ్చయ బుద్ధిగా నిశ్చింత మహారాజుగా ఉండేవారు. ఎల్లప్పుడు ఏకాంత ప్రియులతో పాటు అందరితో కలిసేటువంటి కలుసుకునేటువంటి కళ కూడా ఉండేది. ఆత్మిక దృష్టి వృత్తిని తయారు చేసుకునే అభ్యాసీగా ఉండేవారు. దేహము దేహ సంబంధాలతో నష్టమోహాగా అతీతంగా ఉండేవారు. ఎల్లప్పుడూ నతిన్యు అనే స్మృతితో విఘ్నజీతుగా ఉండేవారు. బాబా యాక్యురేట్గా అలర్ట్గా ఉండేవారు. రాయల్ గా సింపుల్ గా సంపూర్ణ సమర్పణ బుద్ధి కలిగిన వారు. ఎకనామీ ఎకానమీ నిమిత్తంగా నిర్మాణంగా అందరి పట్ల శుభ భావన శుభ కామనతో ఉండేవారు. విశ్వ సేవాదారిగా సర్వుల పరోపకారిగా విశాల హృదయంగా ఉండేవారు. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ పవిత్రత మరియు అథారిటీగా ఉండేవారు. శిక్షణ ఇవ్వటంతో పాటు సాక్షిగా క్షమాభావంతో ఉండేవారు. అత్త నిద్రాజీతిగా ఉండేవారు. ఉదార స్వభావం బాబా అనేవారు. నేనే ఆధారమూర్తి ఉద్ధారమూర్తిని అని స్థాపకుడి యొక్క స్మృతికితో పాటు పాలనహారుగా కూడా ఉండేవారు. దేహంతో కర్మలు చేస్తూ కూడా విదేహి స్థితి అభ్యాసం చేసేవారు. ఎవర్ రెడీ ఆల్రౌండర్గా ఉండేవారు. సత్యత అథారిటీ యొక్క మాటలు మాట్లాడేవారు. బాబా సరళ చిత్తంగా నమ్రచిత్తుగా ఉండేవారు. చివరిగా నేను ఏదైతే కర్మలు చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అనే స్వపురుషార్థంలో నేను మొదట మహిమా సేవలో పిల్లలు మొదట అనేవారు. తురంత దాన్ మహాపుణ్య అని చెప్పేటువంటి వారు. ఈ విధంగా బాబా చివరిగా తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మతను వాసీగా అయ్యి పిల్లలందరికీ కూడా సూక్ష్మమైన పాలన ఇస్తూ సమర్థవంతులుగా తయారు చేసేటువంటి రోజే ఈరోజు. ఈ జీవిత చరిత్రను తెలుసుకొని చాలామందికి విశిష్టమైన ప్రేరణ కలుగుతుంది. మేము కూడా బాబా సమానంగా తయారు కావాలి అని. ఓం శాంతి.
జ్ఞాన